విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురదిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. చెప్పనందరూ కూడా ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవంతుని మీద అత్యంత శ్రద్ధ భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే ఈ కథ వినగలుగుతారు. ఒకవేళ భక్తి శ్రద్ధ లేకపోతే ఇది వినాలన్నా వినలేరు. అందున ఇది కలియుగం కదా, అందువల్ల కలియుగంలో ఏది పనికొస్తుందో ఏది హితమో దాని జోలికి వెళ్ళరట, పనికి మారిన వాటి జోలికి వెళతారు. తాత్కాలికంగా రుచిగా అనిపించి మనుషులు కొంపతీసి ఆహారం అంటే అందరికి ఇష్టమే కదా. అదే ఈ ఆహారం పథ్యము ఆరోగ్యం కలిగిస్తుంది అనుకుంటే ఆహారం తినడానికి ఎవడ ఇష్టపడ్డు. బొబ్బట్ల కంటే బొబ్బలు పెట్టించేటటువంటి దెబ్బ భోజనం అంటే ఇష్టపడతారు. ఇది సృష్టి యొక్క రహస్యం. అలాగే మంచి కంటే చెడు చాలా తొందరగా ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ నుంచి బయట పారవేసి మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడం కోసమే భక్తుల యొక్క చరిత్రని మహానుభావులైన ఋషులు పురాణాదుల రూపంలో అందించారు. చాలా కాలం క్రితం అంగదేశాన్ని అంగుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. అంగరాజు గారు చాలా గొప్పవాడు. ఒక్కొక్కళ్ళు ఈ జన్మలో ఎంత గొప్పవాడైనా పూర్వజన్మలో ఏవో కొన్ని పాపాలు చేసి ఉంటారు, దానివల్ల ఈ జన్మలో కొన్ని ఇబ్బందులు పొందుతూ ఉంటారు. అంగరాజు గారు నిరంతరం దానం చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన చేతికి ఏది వస్తే ఇచ్చేసేవాట. అలా ఇవ్వడం చాలా కష్టం. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా 500 నోటు బయట తీసి అబ్బో 500 అని మళ్ళీ జేబులో పెట్టి 10 రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి పాపం ఒక ఆయన హరికథ చెబుతున్నాడు. హరికథ చాలా బాగా చెబుతున్నాడు ఆయన. భార్యాభర్తలు ఇద్దరు ఇలాగే వినడానికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. కొంతసేపు అయ్యాక భర్తగారు భార్యకే చూసి అన్నాడు, అంటే 500 ఇవ్వనా అని. అప్పుడు భార్య గారు అంది, అంటే వాడి మొహానికి 500 ఎందుకు లేనని. అప్పుడు ఆయన పోనీ 500 వద్దకపోతే 200 నోటు వచ్చినట్టుంది అప్పటికి అందుకని అన్నాడు, అంటే 200 ఇవ్వనా అని అందేవాడు. మళ్ళీ ఆయన ఇలా చూపించాడు, అంటే 100 ఇవ్వనా. వాడు 100 ఎందుకు అందేవాడు. పోనీ ఆయన అందులో సగమా అన్నాడు, ఇలా చేత్తోటి సైగలు అన్నమాట. చివరికి 10 రూపాయల్లోకి వచ్చింది. 500 నోటు ఇద్దాం అనుకుంటే ఆవిడ కనుసైగుతో 10 రూపాయలు ఇప్పించింది. అలా ఉండాలి దంపతులు అంటే. పురాణానికి వచ్చిన దగ్గర నుంచి రైలు ఎక్కిన దగ్గర నుంచి తోసుంటా తోసుంటా అని తెగ తిట్టుకుంటూ ఉంటే ఏం ఉపయోగం అండి మూడు పిల్లలంటే. కేవలం కనుసైగలతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. కొంతమంది రచ్చరచ్చ చేసుకుంటారు అన్నమాట. వాళ్ళిద్దరి రహస్యం ప్రపంచానికి తెలిసిపోతుంది, వాళ్ళిద్దరికీ అర్థం కాదు. అలాంటి మనుషుల కంటే కనుసైగతో భార్య చెప్పిన దాన్ని భర్త అర్థం చేసుకుని భర్త చెప్పిన దాన్ని భార్య అర్థం చేసుకుంటే అబ్బబ్బబ్బా సంసారం ఉంటుంది. కమ్మగా కాచిన నేతిలో ముంచుకుతున్న బొబ్బట్లో ఉంటుంది, లేకపోతే బొబ్బలు పెట్టేట్లో ఉంటుంది. ఈ మధ్యన కుర్రాడు ఒకడు బోర్లా పడ్డాడు. బోర్లా పెడితే బొబ్బట్లు పంచిపెట్టమని ఎప్పుడో నేను పురాణంలో చెప్పాను. అందుకని వాళ్ళమ్మ బొబ్బట్ల మీద పడుకోబెట్టింది. వాడు ఒకటే అరుపులు, వాడి బొబ్బలు వచ్చేసే పొట్టంతా వేడి బొబ్బట్ల మీద పడుకోబెట్టింది. ఎవడన్నా పిల్లలు అలా పడుకోబెడతారు కదా, చల్లారాక అప్పుడు పడుకోబెట్టాలి కానీ తెలివి తెల్లారా, ఆ వేడి బొబ్బట్ల మీద పడుకోబెట్టింది, పొట్టంతా కందిపోయింది పాపం. పైగా ఆ పడుకున్నవాడు ఏడుస్తూ ఉంటే అర్థం చేసుకోదు, ఓ పావుగంట పడుకోబెట్టింది. ఆ తర్వాత బొబ్బట్లు తిన వాళ్ళందరికీ ఉప్పగా అనిపించింది బొబ్బట్లు, వాడికి హగ్గి కూడా వేయకుండా పడుకోబెట్టడంతో. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమందికి తెలివితేటలు అలా ఉంటాయి. ఎప్పుడు భార్యాభర్తలు ఇదో మన పురాణానికి వచ్చిన వాళ్ళలో ఉండాలన్నమాట. అంటే భార్య అలా చూస్తే భర్తగారికి అర్థమైపోవాలి, భర్తగారు అంటే భార్యకి అర్థం అవ్వాలి, ఆహా అది ఆదర్శ దాంపత్యం అంటే, అవునా? కాబట్టి ఎందుకు చెప్తానంటే, 500 రూపాయలు ఇద్దాము అనుకున్నది 5 పైసల్లోకి 10 రూపాయల్లోకి వచ్చేస్తుందంటే కారణం ఏంటంటే లోభం ఎక్కువ మనలో. మనమంటే మీలాంటి పుణ్యాత్తుల గురించి చెప్పట్లేదు. అంటే కలియుగంలో మానవులకి లోభం ఎక్కువ. లోభశ్చేదగుణేనకిం, ఒక్క పిసిరి గుట్టుతనం అనేది ఉంటే ధనం మీద వ్యామోహం ఎక్కువైపోతే అంతకంటే పాపం అవసరం లేదు, వేరే దుర్గుణాలు ఉండక్కర్లా, సమస్త దుర్గుణములు ఈ లోభంలో ఉన్నాయట. అందుకని లోభం మహాపాపము అన్నారు. నేను ఎప్పుడు ఏ పాపము చేయలేదండి, కానీ వాడి మీద వీడికి వీడి మీద వాడికి నేరాలు చెబుతానండి అంది ఒక ఆవిడ. పిసునతాయ్యస్తికిం పాతకైహి, పిసునత్వం అంటే ఏమిటి, ఇదో వాడు అలా చేసేట, వీడు ఇలా చేసేట అని ఏదో ఇతని గురించి, అతనికి అతని గురించి, ఇతనికి ఆవిడ గురించి, ఇంకొకళ్ళకి ఈవిడ గురించి, ఇంకోళ్ళకి ఇలా చెబుతుంటారు కొంతమందికి. మరి ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో తెలియదు. పొద్దుట లేచిన తర్వాత రాత్రి పడుకునేదాకా 5 నిమిషాలు తీరిక లేక మేముంటే అందరికీ ఫోన్ చేసి, ఓ వాడు అలా చేసేట, వీడు ఇలా చేసేట, ఈ అమ్మాయి ఇలా చేసిందట, ఈ అమ్మాయి ఇలా చేసిందట అని చెబుతూనే ఉంటారు కొంతమంది. వాళ్ళ కర్మయోగం ఏమో తెలియదు, వాళ్ళ పూర్వజన్మ సుకృత పరిపాకము దుష్కృత పరిపాకము అది. ఈ పిసునత్వం ఉందే కొండెములు చెప్పడం, ఇది ఒక్కటి ఉంటే చాలు వేరే ఇంకా పాపములు చేయగల సకల పాపములకి మూలం ఈ పిసునత్వం. అనేక పాపములు చెయ్యడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఒక్క కొండెములు చెప్పడం వల్ల వస్తున్నాడు. ఎప్పుడు ఒకరి మీద ఒకరే చెప్పకండి. అందువల్ల లోభం అనే ఒక భయంకర దుర్గుణాన్ని జయించాలి, పైశూన్యం జయించాలి. ఈ రెండు జయిస్తే తక్కిన వాటిని మెల్లమెల్లగా అదుపులో పెట్టగలుగుతాము. అందువల్ల అన్నిటికంటే భయంకరమైనది ఏమిటనమాట, లోభము. దాతృత్వం చేత్తో 1 రూపాయి ఇవ్వాలంటే మహాబాధ కలుగుతుంది, కానీ అంగుడు అలా కాదు. ఆయన చేతికి ఏది కనపడితే అది ఇచ్చేసేవాట. ఒక్కొక్కప్పుడు మెడలో ఉన్న బంగారపు గొలుసు ఇచ్చేసేవాడు, కిరీటం కూడా దానం చేసేవాడు. ఆయన భార్య పేరు సునీత ఒత్తాలి, సునీత కాదు సునీత. మృత్యువునకు స్వయంగా చెల్లెలు, మృత్యువు 2 రూపాల్లో ఉండేవాడు. అది కొంచెం తెలుసుకోకపోతే ప్రమాదం. మృత్యువు ఒక స్త్రీ రూపంలో పురుష రూపంలో జన్మించాడు. స్త్రీ రూపంలో పుట్టిన కథని మహాభారతంలో ద్రోణ పర్వంలో వేదవ్యాసుల వారు అభిమన్యుడు మరణించాక ధర్మరాజు గారికి చెప్పాడు. స్త్రీ రూపంలో మృత్యువు పుట్టింది. ఆ తర్వాత ఆవిడికి సోదరుడిగా మృత్యువు అనేటటువంటి పురుషుడు కూడా పుట్టాడు. ఈ మృత్యువు యముడిలో లీనమైపోయాడు. అందుకే కొంతకాలం పోయాక యముడన్నా మృత్యువన్నా ధర్మరాజన్నా అన్ని పేర్లు ఆయనకి వచ్చాయి. చివరికి పురుషుడి రూపంలో ఉన్న మృత్యు ధర్మరాజులో లీనమైపోవడం వల్ల యమధర్మరాజు మృత్యువు అంటున్నాం. కానీ ఇది కాకుండా మృత్యుదేవత అని ఒక స్త్రీ కూడా ఉంటుంది. ఆవిడ ప్రాణం తీస్తుంది, ఈ ప్రాణములు యమధర్మరాజు గారికి ఇస్తుంది. యమధర్మరాజు గారు యాతనా శరీరంలో ప్రవేశపెట్టి పట్టుకుపోతాడు. కింకరుల ద్వారానో తానో మొత్తం మీద నరకానికి పట్టుకెళ్ళి ఈ యాతనా శరీరంలో ఉన్నవాడికి శిక్షలు వేస్తాడనమాట. మహానుభావుడు యముడు, ఆయనకి సమవర్తి అని పేరు. ఎక్కడ పక్షపాతం ఉండదనమాట. సొంత తమ్ముడైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు, భార్యనైనా శిక్షిస్తాడు, కొడుకుని కూడా క్షమించడైనా. అందుకే ఆయన సమవర్తి అన్నారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ అంగరాజు భార్య ఈ యముడికి చెల్లెలు. ఇప్పుడు మృత్యు అని ఇందాక చెప్పినటువంటి ఆయన యముడిలో కలిసిపోయాడని ఆ యముడికి ఒక చెల్లెలు ఉంది. ఆవిడ పేరు సునీత వత్తాలన్నమాట. ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. నాకు స్వయంగా చెల్లెలు, ఈయన బావగారు అని అంగరాజు మీద ఆయనకి పక్షపాతం లేదట. యమధర్మరాజు గారు అనుగ్రహం లేకపోతే పిల్లలు పుట్టరు. ఇప్పుడు మీకేం చెప్పాను నేను, అంగుడు ధర్మాత్ముడు, ఆయన భార్య సునీత, ఈవిడ స్వయంగా మృత్యువునకు సోదరి. అయ్యో నా బావగారికి పిల్లలు లేరు, చెల్లెలికి పిల్లలు లేరు అని జాలి చూపించకుండా యమధర్మరాజు గారు తన దారిని తాను వెళ్ళిపోయాడు. పాపం సునీతని పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ అంగమహారాజు గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. పూర్వజన్మలో ఒక బంధం ఉండాలి, రుణానుబంధం ఉండాలి, ఉంటేనే పిల్లలు పుడతారు. అందుకని రుణానుబంధ రూపేణ పశు పత్నీ సుత ఆలయ. రుణానుబంధం ఉంటేనే మన ఇంట్లో పశువులు వస్తాయి. కొందరిళ్లలో కుక్కలు ఉంటాయి చూసారా, ఈ కుక్కలకి మీరు పూర్వజన్మలో బాగా రుణం ఉన్నారు, అందుకే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓ ఎక్కడ లేని పిండి వంటలో పెడతారు. దిక్కుమారింది మొగుడుకు కూడా పెట్టదు అంతత, కానీ కుక్కకు పెడుతుంది ఒక్కొక్క ఆవిడ. అంటే ఆ కుక్కకి పూర్వజన్మలో ఈవిడికి ఏ సంబంధం ఉందో మరి తెలియదు, అదొక రుణానుబంధం. అలాగే భార్య అయినా అంతే, భార్యాభర్తలకి ఇద్దరికి పూర్వజన్మలో ఏదో రుణం ఉంటుంది కాబట్టి ఈ మొగుడు సొమ్ము తినడానికి భార్య ఆ ఇంట్లో చేరుతుంది, లేదా భార్య సొమ్ము తినడానికి మొగుడు చేరతాడు. ఒక్కొక్క ఇంట్లో మొగుడు ఏమని చేయడు, భార్య డబ్బు తెచ్చి పెడుతుంది, భర్త గారు దర్జాగా కూర్చుని బస్తీ మేసవాళ్ళని వాట్సాప్లు చూసుకుంటూ బతుకుతాడు. భార్య ద్వారా తినే యోగం వాడుకుంది, లేదా భర్త గారు మంచి ఉద్యోగం చేస్తే భర్త గారి ద్వారా యోగాన్ని పొంది సుఖించే యోగం ఈ భార్యకు ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి రుణం ఉండాలి, భార్యో భర్తో ఒకరికొకరు రుణం ఉంటే భార్యాభర్తలు అవుతారు. పిల్లలు కూడా అంతే, పిల్లలు కూడా రెండు రకాల రుణాలు ఉండవు. ఒక్కొక్క ఇంట్లో తండ్రి కష్టపడి రెండేసీళ్ళు మూడేసీళ్ళు కొంటాడు, అగ్రహారంలో ఇల్లు, బావిశెట్టివారిపేటలో ఇల్లు, లేకపోతే పవర్పేటలో ఇల్లు, ఇంకో క్లవర్పేటలో ఇల్లు, ఆర్ఆర్పేటలో ఇల్లు కొంటాడు. ఇళ్ళన్నీ కొడుకు సుఖరగా ఏమి రూపాయి సంపాదన లేకపోయినా దర్జాగా అద్దెల మీద సుఖపడతాడు, తేడా వస్తే మొత్తం అమ్మే అవతలు పారేస్తాడు. అంటే ఈ కొడుక్కి తండ్రి పూర్వజన్మలో రుణం ఉన్నాడు, ఈ రుణం ఈ జన్మలో దారుణంగా తీరుస్తున్నాడు అన్నమాట. లేదా కొన్నిళ్ళు ఉంటాయి, తండ్రి గారు తెగతాగేసి పెళ్ళాన్ని చితకొడుతూ ఇష్టోదడు తిరుగుతాడు. ఈ పెళ్ళ నానా కష్టాలు ఇప్పుడు ఎక్కడెక్కడ సంపాదించి పట్టుకొస్తే ఆ తిండి తింటాడు. అనగా ఈ భార్య ఈ భర్త గారికి రుణం ఉందన్నమాట, అందుకని ఆ రుణం ఆవిడ చెల్లిస్తోంది. అలాగే పిల్లలు కూడా అంతే. ఇందాక చెప్పినట్టుగా పిల్లల్లో కొడుకు తండ్రికి రుణం ఉంటే కొడుకు తండ్రిని పనికిమాలిన కొడుకుని పోషిస్తాడు, కొడుకు తండ్రికి రుణం ఉంటే కొడుకే తండ్రిని పోషిస్తాడు, తండ్రి కొడుకు రుణం ఉంటే ఈ తండ్రి కొడుకుని పోషిస్తాడు. కొంతమంది తండ్రులు అసలు ఏ పని చేయరుగా, అలా కూర్చుని పేకాట ఆడుతూ ఉంటే కొడుకు డబ్బు సంపాదించి తెస్తూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు, నానా సీసాదేనా అంటాడు, అలా తెచ్చి సీసా ఇస్తే తాగేవాళ్ళు ఉన్నారు దిక్కుమాలు కూడా. అలాంటి వాళ్ళు కూడా చూసాం కర్మయోగం వల్ల ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాలు విచిత్ర వృత్త కలు చిత్తవృత్తయ. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ రుణానుబంధం ఉంటేనే పిల్లలుగా వస్తారు. కొడుకైనా కూతురైనా తండ్రికో తల్లికో లేక తల్లిదండ్రులు పిల్లలకో రుణం ఉంటే ఒక చేట చేరతారు, ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇళ్ళు కూడా అంతే, ఇంటితో మనకు రుణం ఉంటే ఆ ఇంట్లో ఉంటాం, లేకపోతే సొంత ఇల్లు కట్టుకుని కూడా అద్దీంట్లోకి పోతారు కొందరు. కొంతమంది కర్మయోగం తెలుసా, ఎన్ని రకాల ప్రయత్నములు చేసి స్వగృహం వచ్చినప్పటికీ సొంతింట్లో ఉండక అద్దీంట్లోకి పోవలసిందే. నేను చెప్పాక చాలా కాలం క్రితం నాకు మంచి ఆఫీసర్ శిష్యుడు ఉండేవాడు, ఆయన హైదరాబాద్లో ఉండగా ఇల్లు కొనుక్కుంటానంటే నీ జాతకం ప్రకారం గృహయోగం లేదయ్యా అన్నాను, వినిపించుకోలేదు. నల్లకుంట్లో ఓ మంచి ఇల్లు కొన్నాడు, కొనగానే ఆయన తీసుకెళ్ళి కడప ట్రాన్స్ఫర్ చేశాను. గృహప్రవేశం అయ్యి అవగానే ఆయన ఈ గడప దాటి లోపలికి వెళ్ళాడు, కడప వెళ్ళిపోయాడు తర్వాత. ఆ కడపలో తడప తడపకి బాధపడుతూ నాకు ఫోన్ చేసేవాడు. నేను చెప్పాను కదరా నాయన నీకు గృహయోగం లేదనంటే వినిపించుకోలేదు అంటే, ఏం చేయనండి సొంత ఇల్లు అంటే ఇష్టం అండి అన్నాడు పాప. ఈ విధంగా చెప్పిన మాట వినిపించుకోలేదు. సరే మళ్ళీ కడప వెళ్ళాక ఏం చేశాడు, ఈ హైదరాబాద్లో కొంపమ్మి కడపలో ఇల్లు కొన్నాడు. కడపలో గృహప్రవేశం చేయగానే గౌహ తీశారండో అస్సాం ఉల్ఫా తీవ్రవాదుల దగ్గర వేశారు. జరిగింది ఇది, అందుకే చెప్తున్నాను. హడిలిపోయాడు ఆయన రోజు, అక్కడ ఒకటే గొడవ ఒకటే గొడవ. ఎప్పుడు బోడో వాళ్ళు ఉల్ఫా తీవ్రవాదులు వచ్చి మీద పడతారో తెలియక హడిలిపోయాడు. హడిలిపోయి ఒక ఫైన్ మార్నింగ్ నాకు మళ్ళీ ఫోన్ చేశాడు, గురువుగారండి నన్ను అనుగ్రహించండి బాబు, ఈ ఇక్కడ ఎక్కడికో అస్సాం పోయానండి అన్నాడు. అనగానే నీకు గృహయోగం లేదని ముందే చెప్పానా, నువ్వు వినలేదు, ఓ పని చెయ్యి ఆ కడపలో ఉన్న ఇల్లు అమ్మేసి అస్సాంలో కొను, గ్యారంటీగా ట్రాన్స్ఫర్ అవుతున్నాను నన్ను. ఆయన అలాగే కొన్నాడు, వెంటనే అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ హైదరాబాద్లో వేశారు. ఆ దెబ్బక హడిలిపోయానా, అయితే ఇంక నన్ను ఏం చేయమంటారంటే నీకు లేదన్నాను కానీ నీ కొడుక్కో నీ పెళ్ళానుకో లేదనలేదు, మీ ఆవిడ పేరు మీద కొనుక్కో లేదా మీ అబ్బాయి పేరు మీద కొనుక్కుని గృహప్రవేశం చేసుకుని అయినా అన్నాను. కొనుక్కున్నారు, సుఖంగా ఉన్నారు, రిటైర్ అయిపోయాక దర్జాగా ఉన్నారు అనుకోండి ఇప్పుడు. కాబట్టి కొంతమందికి ఏంటంటే ఇంటితో రుణానుబంధం ఉండకపోతే ఆ ఇంట్లో గృహప్రవేశం అయ్యేవగానే అక్కడి నుంచి అక్కడికి పోతారనమాట. ఆ ఇంట్లో ఉండే యోగం ఉంటే ఏ ఊళ్ళో ఉన్నా మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చి పడతాడు వాడు. వాడికి ఆ ఇంటితో ఏదో బంధం ఉందన్నమాట. అందువల్ల ఏమన్నారు, రుణానుబంధ రూపేణ పశుపత్రీ సుతాలయ. ఈ రుణానుబంధం లేకపోతే మనం ఎన్ని ప్రయత్నములు చేసినా పిల్లలు పుట్టరు. చేతిదాకా వచ్చినట్టు ఉంటుంది సంపద, తొలగిపోతుంది. పిల్లలు పుట్టినట్టే పుడతారు, దూరం అయిపోతూ ఉంటారు. కడుపులోనో బయటకు వచ్చాకో ఏదో రకం దూరం అయిపోతూ ఉంటారు. ఇవి మనం చూస్తూనే ఉంటాంగా. అలాగే అంగరాజు గారికి కూడా ఏ పూర్వజన్మ కర్మయోగమో కానీ 16 సంవత్సరములు దాటింది పెళ్ళయ్యి. భార్య సుందరి, ఆయన మాట వింటుంది. ఆవిడ యముడికి, మృత్యుదేవతకి సోదరి అయినా ప్రవర్తనలో మాత్రం మృత్యుస్వరూపిణి కాదండోయ్. ఆవిడ సుందరి, మందర మాత్రం కాదు. అనుకూలవతి, రాజుగారిన సంపదలున్నాయి, భోగాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా పిల్లలు లేకపోవటం వల్ల చాలా దుఃఖం పొందాడు ఆయన. అందుకని ఒక రోజున బాధపడి కుల పురోహితుల్ని పిలిపించాడు. ఆయనకి భృగు మహర్షి యొక్క వంశస్థులు, భార్గవులంతా కుల పురోహితులు. వారందరినీ పిలిచి, నా చేత అశ్వమేధయాగం చేయించండి. అశ్వమేధయాగం చేస్తే పాపాలు పోతాయి, పాపాలు పోతే సంతానం కలుగుతుంది, సంతానం కలిగితే నాకు సుఖ సంతానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అన్నాడు. వాళ్ళు ఓ శుభముహూర్తంలో యజ్ఞం మొదలెట్టారు. యజ్ఞంలో పూర్వకాలంలో దేవతలు పిలిస్తే వచ్చి అక్కడ కూర్చునేవారు. మీరంతా ఎలా అయితే కుర్చీల్లోనూ కింద కూర్చున్నారో, అప్పట్లో కూడా దేవతల్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కుర్చీల్లోనూ, మోకాళ్ళ నొప్పులు లేని దేవతలంతా కింద కూర్చునేవారు అనమాట. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నమ అనగానే ఇంద్రుడు వచ్చి అక్కడ కూర్చోవలసిందే, పుచ్చుకోవలసిందే. అంత అద్భుతమైనటువంటి కాలం అది. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుందాం. కానీ చిత్రం ఏంటో తెలుసా, యాగమునకు పిలిస్తే వచ్చే దేవతలు ఈ అంగరాజు గారు ఎన్ని ప్రయత్నములు చేసినా రాలేదు. ఇంద్రుడు రాలేదు, అగ్ని రాలేదు, యముడు రాలేదు, నిర్వృతి రాలేదు, వరుణుడు రాలేదు, వాయువు రాలేదు, కుబేరుడు రాలేదు, ఈశానుడు రాలేదు, అసలు ఏ దేవతలు రాలేదు. వెంటనే అంగుడు ఆశ్చర్యపోయి, మహానుభావులారా, భార్గవులారా, మీరు యజ్ఞం చేయిస్తే దేవతలు పిలిచి పిలవగానే వస్తారు. అటువంటిది యజ్ఞానికి ఎందుకు దేవతలు రావడం లేదు? ఇందులో వేసినటువంటి చెరుహు అనే పేరుతో ఉన్న ఆహారం వాళ్ళు ఎందుకు స్వీకరించట్లేదు? నెయ్యి ఆహారం వేస్తారు అందులో, దాన్ని చెరువు అంటాం అనమాట. అది సంస్కృత పదం, ఇది తెలుగులో చెరువు కాసమా. ఎందుకు తీసుకోవట్లేదు దేవతలు అనగానే వాళ్ళు ఒక క్షణం ఆలోచించి, పాపం వాళ్ళు కూడా బుర్రగొక్కుని, మహారాజా, మాలో ఏ ఒక్కడు అపస్వరం చదవలేదు, అంటే మా మంత్రాల ఉచ్చారణలో లోపం లేదు, స్వరం చక్కగా చెప్పాము, శబ్దంలో ఏ దోషము లేదు. కొంతమంది శ్లోకాలు చదువుతారు, వాడు ఏం చదువుతున్నాడు వాడికి అర్థం కాదు, వాళ్ళు నడవడం అయిపోయింది. ఏ దానివల్ల ఏమి ఉపయోగం అండి? ఏదన్నా శ్లోకం చదివితే అవతలవాడికి అర్థం అవ్వాలి, లేదా నోరు మూసుకుంతే. రత్నై కల్పితమాసనం అంటే అవతలవాడికి రత్నై కల్పితమాసనం వినపడాలి. అంటే అవతలవాడికి అర్థం కాకుండా చదువుతున్నావా, నీకు రాక చదువుతున్నావా, చదివితే తప్పు వస్తుందేమో అవతలవాడు భయపడుతున్నాడు, చదువుతున్నాడు చదివితే ఉపయోగం ఉంది. మంత్రమును ఉచ్చరించేటప్పుడు అంత స్పష్టంగా అందరికీ అర్థం అవ్వాలి, దేవతలకు అర్థం కావాలి. అర్థమైతే వాళ్ళు వస్తారు. ఇంద్రాయ అంటే ఇంద్రుడు వస్తాడు, కానీ ఇంద్రుడు అంటే ఏమొస్తాడండి? ఇంద్రుడు ఇంద్రుడు రాడు, చంద్రుడు రాడు, ఏదో వస్తుంది రోగం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆ రోజులలో స్వరము ఇంత తేడా లేకుండా ఉండేది. మేమందరము స్వరభంగం చెయ్యలేదు, అపస్వరములు లేవు, ఉచ్చారణలో లోపం లేదు, కాబట్టి మాలో ఏ లోపం లేదు గనక దేవతలు వచ్చి తీరాలి. ఇంత బాగా మంత్రములు ఉచ్చరించినప్పటికీ దేవతలు రాలేదు. పోనీ ఉచ్చారణలో లోపం పక్కన పెట్టి ఇంకేదన్నా కర్మలో లోపం ఉంటే కూడా రారట దేవతలు. మాలో ఏ లోపం ఉందని చూసాం, యజ్ఞగుండం శాస్త్ర ప్రకారం ఎలా ఉండాలో అంతా ఉన్నది. అందులోకి తెచ్చిన ఆహారం మడి ఆచారమునకు లోటు లేకుండా తయారు చేయించాం. కట్టెల్లో పురుగులుంటే దేవతలు రారండో, గుర్తుపెట్టుకోండి. కట్టెలు ఎప్పుడు కూడా ఎజ్జుగుండంలో వేసేటప్పుడు ఒకసారి దులిపేయాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పురుగులు, చీమలు ఇవన్నీ ఎక్కువగా ఉంటే ఆ కట్టెలతో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం సరైన ఫలితం పోతే, ఒక్కోసారి సరైన ఫలితం పక్కన పెట్టండి అపఫలితం కూడా రావచ్చు. అందుకే కట్టెలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మేము కట్టెలు కూడా నీళ్లల్లో తడిపి ఆరబెట్టి ఆవు పేడ రాసి వాటికి నెయ్యి రాసి అద్భుతంగా తయారు చేసాం. ఎక్కడ వాటిల్లో కూడా, యజ్ఞంలో కూడా లోపం లేదు, ఏ లోపం కనబడ్డల్లా. లోపం లేకపోయినా దేవతలు రాలేదంటే నీలో ఏదో పాపం ఉంది. లోపం మాది కాదు, పాపం నీది అన్నారు వాడు. దాంతో ఆయన తెల్లబోయాడు. మహాత్ములారా, నేనేం పాపం చేయటం వల్ల దేవతలు వచ్చి నా పాపం తొలగించటం లేదు. ఎందుకంటే ఈ పాపం తొలగితేనే దేవతలు వస్తారు, దేవతలు వస్తేనే యజ్ఞం పరిసమాప్తం పొందుతుంది, యజ్ఞం పూర్తయితేనే అప్పుడు ఈయనకి సంతానం కలుగుతుంది. ఇదంతా ఒకదానికోతోటి ఎంటర్ లింక్డ్ అనమాట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారనగా, వాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసుకుని, నీ పూర్వజన్మ కనిపెట్టావు, ఈ జన్మలో నువ్వు ఏ పాపం చేయలేదు, ఈ జన్మలో దానం చేసావు, ధర్మం చేసావు, భార్యామణి కూడా మంచిదే, కానీ నీ పూర్వజన్మలో ఒకప్పుడు మహానుభావుడై పురాణం చెప్పే పురాణవేత్తని తిరస్కరించావు, అక్కడుంది పాత పాపం నీ. అందుకే పౌరాణికుండి తిట్టకండి, పౌరాణికుండి తిట్టాను కూడా బయటికి వెళ్ళాక, అసలు నాలాంటి వాడు పురాణం చెప్పాక డిజలై కొట్టాడంటే ఆ దరిద్రుడికి ఈ ప్రపంచంలోకి ఎక్కడికెళ్ళినా వాడికి విముక్తి లేదు, ఎప్పటికీ వాడు ఎవడో బాగు చేయలేడు. అసలు వాడిని రక్షించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకో దేనికి లేదు. ఒక్క పౌరాణికుడి మనస్సు బాధపడిందా, నిజమైన పురాణముల మీద ఆసక్తి కలిగి వాటిని చెప్పేటటువంటి వాడి మనస్సుకి బాధ కలిగిస్తే వంశం నశించిపోతుందట. సర్వభ్రష్టోభిజాయతే, వాడు సర్వభ్రష్టుడైపోతాడు అని వ్యాసుడు చెప్పిన మాట అది. ఎందుకంటే సర్వశాస్త్రాల్లోకి మొట్టమొదట వచ్చింది పురాణం, తర్వాతే మిగతావన్నీ వచ్చాయి. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాః తస్య వినిశ్రుతాః. బ్రహ్మగారు పుట్టి పుట్టగానే ముందు ఆయన వేదములనే స్మరించాడు, ఆయన వేదాలను తలుచుకున్నాడు, కానీ నోట్లోంచి ముందు బయటకు వచ్చింది వేదం. అందువల్ల ఏమైపోయింది, ఇప్పుడు నోటి నుంచి ఏది బయటకు వస్తే అదే ప్రథమ శాస్త్రం అయ్యింది. పురాణములను స్మరించాడు, వేదం బయటకు వచ్చింది, బయటికి రావడం వల్ల వేదములకు ముందు ప్రాధాన్యం ఇచ్చి తర్వాత రెండో ప్రాధాన్యం పురాణాలకు ఇచ్చారు. కానీ వినడం మాత్రం పురాణములే విన్నాడు అని నేను చెప్పింది కాదు, ఇది బ్రహ్మపురాణంలో శ్లోకం. నాకు చాలా కాలం క్రితం అనుమానం వచ్చి బ్రహ్మపురాణం వంటి పురాణములో ఉన్న శ్లోకములను మనం చెప్పవచ్చా చెప్పకూడదా, ఎందుకంటే కొంతమంది కోడిగుడ్డు మీద కూడా ఏకల పీకే దౌర్భాగ్యులు ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకుని కంచి పరమాచార్యులు వారిని, భారతీ తీర్థ మహాస్వామి వారిని, ఇటువంటి వారు అందరిని అడిగాను. సుస్పష్టముగా ఆ శ్లోకం ప్రమాణమే, ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం. కావాలంటే ఒకసారి పరమాచార్యుల చరిత్ర చదవండి, లేక శంకర చరిత్ర చదవండి, మీకు ఎప్పుడైనా అనుమానం వస్తే శృంగేరి వెళ్ళి ఇప్పుడున్నటువంటి మహానుభావుల్ని శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి గారిని అడగండి, ఈ శ్లోకం కరెక్టే ఉన్నాయని చెప్పేస్తారు. ఒక్కొక్కప్పుడు ఈ శ్లోకం ప్రక్షిప్తమా నిజమా అనే అనుమానం వస్తుంది, ఎంత గొప్ప వాడికైనా. అప్పుడు అలాంటి సద్గురువుల్ని ఆశ్రయించాలి అని శాస్త్రం చెబుతున్నది, ఎందుకంటే వాళ్ళు యుగంలో ప్రామాణికులు కనుక. అన్ని శాస్త్రాల్లోకి ముందు పురాణమునే ఆయన స్మరించాడు, పురాణములే విన్నాడు. అనంతరంచ వక్త్రేభ్యో వేదాః తస్య వినిశ్రుతాః, తర్వాత నోటి నుంచి మాత్రం వేదములు బయటకు వచ్చాయి. అందువల్ల ముందు వేదం చదివి అప్పుడు పురాణం చెప్పాలి అని నియమం పెట్టారు. అంటే దీన్ని బట్టి పురాణం ఎంత గొప్పది ఆలోచించండి. ఎందుకని, పురాణం అంటూ ఉంటేనే కదా విష్ణువు యొక్క అవతారం, బ్రహ్మగారి అవతారం, శివుడి చరిత్ర. ఇప్పుడు మీరు అందరూ వింటున్న పురాణములు ఇవే లేని నాడు అసలు ఇవాళ ఎవరికి భగవంతుని చరిత్రే తెలియదు. అప్పుడు భయంకరమైన పాపాలు చుట్టుకుంటాయి. మనకి భగవత్ చరిత్ర తెలుస్తుందంటే వేదవ్యాసుడు మనకు అందించిన అష్టాదశ పురాణాలు ఉప పురాణాలే. అందుకే శంకరాచార్యులు వారి గురించి చెబుతూ శృతి స్మృతి పురాణానామాలయం, ఈ పురాణ శబ్దం వాడకపోతే వాడు ఎంత పండితుడైనా సంపూర్ణుడు కాడు. హితుడవు చతుర వచోనిధి వతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతుడవు అన్నారు ఎవరిని, అల్లసాని పెద్దల గురించి శ్రీకృష్ణదేవరాయలు వారు. ఇలా ఎక్కడైనా చూడండి మీరు, ఆఖరికి తెనాలి రామకృష్ణుడిని కూడా బ్రహ్మాండాది నానా పురాణ విధుడు అన్నారు, అవునా. కాబట్టి ఈ పురాణాలన్నీ రావాలి, అవి వస్తేనే మనకి ఈ చరిత్రలు తెలుస్తాయి. అందులో రోజు లేవగానే వ్యాసుడికి భక్తితో నమస్కారం చేసుకోండి. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మ స్కాంద పురాణములనే 18 పురాణములు మనకు అందించాడు. అగ్ని, ఉశనస, సౌర, వామన, నారసింహ, కాళీ, కాలంజరాది మహాద్భుతమైన పురాణములు ఉప పురాణములు 18 అందించాడు. ఇన్ని ఇచ్చిన వేదవ్యాసుడు సామాన్యుడు అంటావా, ఆయన ఎటువంటి వాడైతే రాయగలడు. ఇవాళ ఆయన రాసిన భారతానికి అనువాదం చేయడానికి ఈ ఏడాది గడువు ఇస్తే కూడా కవులు అనువాదం చేయలేక గజగజలాడిపోతున్నారు. ఆయన రాసిన భారతం పారాయణ చేయడానికి నానా యాత్ర పడిపోతారు. 18 రోజులు, రోజు ఎంత చదవరబాబంటే అమ్మ బాబోయ్ అంటున్నారు. కింద కూర్చుంటే కాళ్ళనారాలు ఉబ్బుతున్నాయి. భాగవతం ఆయన రాసిన పురాణాల్లో ఒక్క భాగవతం చదవడానికి ఒక సప్తాహం ఇస్తే, ఓ సప్తాహం చేస్తే రెండో సప్తాహంలో నాకు 15వ తారీఖు నాడు పుట్టినరోజండి, 16వ తారీఖు నాడేమో ఇంకా మెట్టినరోజండి, మావిడి రోజండి వెళ్ళాలండి అంటున్నారు. అవునా, పెళ్లి రోజని పెడుతున్నాం. అటువంటిది ఈ 18 పురాణాలు యావత్ జీవితంలో ఎంతకాలం చదవగలం, చదివితే అందులో ఎంత అర్థం అవుతుంది, ఆ చదివిన దాంట్లో మనం ఎంత గ్రహించగలం, ఇతరులకు ఎంత చెప్పగలం, అసలు ఎంతకాలం పడుతుందో ఆలోచించండి. మన జీవితం సరిపోదు నిజం చెప్పాలంటే. అంతటి మహావాంగ్మయం లోకానికి అందించిన శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాసునికి రోజు నమస్కారం చేయండి, భక్తితో నమస్కరించండి. వ్యాసో నారాయణో హరిహి. ఇంకా ఆయన విష్ణువే కాబట్టే రాయగలిగాడు. ఓ గట్టిగా ఓ 100 పద్యాలు రాయరో, కావ్యం రాయరా అంటే కిందకేం ఎదుగు చూసుకుని ఎత్తి సరిపోయిందా, నాకు మతి సరిపోయిందా, ఛందస్ సరిపోయిందా, భూమి ఇకారాంతమా, భూమి రాపోనలో వాయు ఉన్నారు కాబట్టి ఇకారాంత స్త్రీలింగమా, లేక భూమి ఈకారాంతం ఉందా, నీ ముఖం ఉందా, లేకపోతే కాళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, గింజుకుని కొట్టుకుని చచ్చి, ఈ శబ్ద చర్చతోటే మన జీవితం సరిపోతుంటే ఇంకా మనం కావ్యాలు ఏం రాస్తాం, శ్లోకాలు ఏం రాస్తాం, శోకం తప్ప. అవునా, కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు మహాత్ములు, క్షణాలలో చెప్పేసేవారు అన్నమాట సకల శ్లోకాలు. మనం చేయవలసిన పని అవి చదివి వాళ్ళ రుణం తీర్చుకోవడం, వాటికి అర్థం చెప్పి రుణం తీర్చుకోవడం. మీరు చేయవలసిన పని విని వారి రుణం తీర్చుకోవడం. ఋషి రుణం అలా తీర్చుకుంటే చాలు, వినడం, అందులో ఉన్న ఎంతో కొంత ఆచరించడం, ఈ రెండూ చేస్తే చాలు. ఇంకా వేరే చేయవలసిన అవసరమే లేదు. అసలు పురాణములు శ్రద్ధతో వింటే అనేక యజ్ఞములు చేసిన పుణ్యం వస్తుంది. అందుకే ఏమన్నారు సుస్పష్టంగా, సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సమస్త వేదములు వినడం వల్ల, సర్వయజ్ఞములు చేయడం వల్ల, నిరంతరం తీర్థయాత్రలు చేయడం వల్ల, తీర్థయాత్రలు నిరంతరం చేస్తే వచ్చే ఫలితం కేవలం ఒక్కసారి పురాణం వింటే వస్తుందట. వన్స్ ఓన్లీ, ఒక్కసారి వింటే చాలు. తపోభిరుగ్రైర్వ్రతీర్థ సేవనైర్దానైర్నేకైర్నియమైర్మఖైశ్చ. స్కాంద పురాణంలో గొప్ప శ్లోకం ఇది. అనేక తపస్సులు, ఉగ్రమైన తపస్సులు చేయటం వల్ల వచ్చే ఫలితం, నిరంతరం దానధర్మములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, తీర్థయాత్రలు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం ఒక్కసారి శ్రద్ధతో పురాణం వింటే వస్తుంది. దానివల్ల మనకి అనేక దోషములు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎందుకు చెప్తున్నా నేను, ఇన్ని రకాల దోషములు తొలగించే పురాణము చెప్పేవాడిని బయటికి వెళ్ళి తిడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? పౌరాణికుడిని తిట్టాలంటే పోయే కాలం వస్తేనే తిట్టాలట. ద్వేష్టి గతాయుశ్చ సద్గురుం. ఆయువు నశించిన వాడు సద్గురువుని, పౌరాణికుణ్ణి ద్వేషిస్తాడు. ఎవరికైనా పోయే కాలం వచ్చిందంటే, నేను తొందరగా ఢామనాలనుకుంటున్నాను అనుకుంటే వాడు ఒకటే పని, రోజు పొద్దున్న సాయంత్రం 2 సార్లు కూడా లేచి పురాణాలు చెప్పే మాబోటి వాడిని 4 సార్లు తిట్టండి, ఓ 10 రోజుల్లోనూ సంవత్సరంలోనూ జెండాపై కపిరాజు. ఏ వాడికి ఇంట్లో నీళ్ళు వచ్చేవాడు కూడా ఉండడు. పూర్వజన్మలో పాపం ఈ అంగరాజు అలా ఒక పౌరాణికుణ్ణి దూషించాడు. ఆ దూషణ వల్ల, తత్పాప ఫలితం వల్ల ఈ జన్మలో సంతానం లేకుండా పోయింది. జరిగింది ఏదో జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే, నువ్వు ఎంత పిలిచినా అశ్వమేధ యాగంలోకి దేవతలు రారు. దేవతలు రాకపోతే నీ పాపం పోదు, పాపం పోకపోతే సంతానం కలగదు. ఈ పాపం తొందరగా తొలగించే శక్తి ఒక్క ఆయన దగ్గర ఉంది. ఆయన పిలిస్తే పలుకుతాడు. ఆయనే శ్రీహరి. ఆయన కోసం మనం ఎక్కువ కష్టపడక్కర్లా. నారాయణ, వాసుదేవ, పరంధామ అంటే పరుగు పరుగును వస్తాడు. ఎంతోమంది ఆయనని తలుచుకున్నారు, తరించారు. అఖరికి ఏనుగును రక్షించాడు ఆయన, స్త్రీలను రక్షించాడు, పురుషుల్ని రక్షించాడు, అందరినీ రక్షిస్తాడు ఆయన. కరుణాస్వరూపుడైన అవ్యాజ కరుణామూర్తి ఆ మహాత్ముడు. ఆయనని ఎలుగెత్తి పిలిస్తే చాలు. పుండరీకుడి గురించి ఒక యాగం చేద్దాం, అది పౌండరీకము అని పిలువబడుతుంది. ఆ మహానుభావుడికి పొండరీకుడు, పొండరీకాక్షుడు రెండు పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పొండరీకాక్షుడు అనలేదేమిటి, పౌండరీకం అంటాడేమిటి పురాణంలో అనుకోకండి. పరమాత్ముడే పొండరీకం. అసలు పరమాత్ముడే పద్మం. పద్మం అనే ఒక పురాణం ఉంది, ఆ పురాణంలో ఆయన ఉన్నట్టు. అందుకే ఆయనకి పద్ముడు అని పేరు వచ్చిందన్నారు పద్మపురాణంలో. పద్మపురాణంలో విష్ణువు యొక్క విశ్వరూపంలో ఏ పురాణాలు ఎక్కడున్నాయో చెబుతూ, ఈ అన్ని పురాణములు ఆయన శరీరంలో ఉన్నాయి, కానీ పద్మపురాణం పూర్తిగా ఆయన శరీరమే. అందుకే శ్రీమన్నారాయణుడు అంటే పుండరీకుడు, పద్ముడు అని కూడా పిలుస్తారు అన్నారు. నేనన్నీ చదివి ప్రామాణికంగా చెబుతున్న మాట. అందుకే యాగాల్లో పౌండరీకం అని ఒక యాగం ఉన్నది. ఈ పౌండరీక యాగానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు, ఆయనని భక్తితో పిలుద్దాం, యజ్ఞగుండంలోకి ఆహ్వానం చేద్దాం. నువ్వు మేము యజ్ఞం చేస్తున్నంతసేపు మానసికంగా నారాయణ వాసుదేవ అని పిలువు, ఆయన సులభంగా వస్తాడు. ఆయన వచ్చాడంటే ఆయన వెనక దేవతలు వస్తారు. దేవతలందరూ వస్తే ఆయన రావక్కర్లా, కానీ ఆయన వస్తే దేవతలు వచ్చి తీరాలి. ఎందుకంటే సకల దేవతలు ఆయనలో ఉంటారు. కొన్ని సమయాల్లో ఎలా ఉంటుంది అంటే, ఇంతమంది జనాన్ని పోగేసుకోవడం కష్టమైనప్పుడు నాలాంటి వాడిని పిలిస్తే నాతో ఎలాగో కొంతమంది వస్తారు కదా, గ్యారంటీగా కొంతమంది జనం వచ్చి పడిపోతారు, అదో సుఖం. ఎవరి వెనకాతలు ఎంత జనం ఉన్నారో తెలుసుకోవడం, వాళ్ళని పట్టుకుపోవడం. అందుకే రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుల కోసం ఏం చేస్తారనమాట, అందరింటికి వెళ్ళరు. చక్క ఏ లక్ష్మి దగ్గరికి వెళ్ళారనుకోండి, లక్ష్మి మంచిది కనుక ఏమండి ఆయన మంచివాడు కాస్త ఓట్లు వేయండి అంటుంది. ఓ 10 మంది వెనకాతలు ఉంటారు కాబట్టి ఆవిడకు ఒక్కరికి చెబితే తోలు, అమ్మా లక్ష్మి మీ పేట ఓట్లు అంది నాకంటే గ్యారంటీగా ఏం చేస్తాయి. ఏంటంటే కొంచెం తల్లో 4గా అందరికీ ఉపకారం చేస్తుంది కనుక, ఏ ఉపకారం చేయనివ్వండి పట్టుకుంటే ఉపయోగం ఉంది అవునా. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, హరిని ఒక్కడిని పిలిస్తే హరిని ఆశ్రయించుకొని మొత్తం దేవతలంతా వస్తారు. సురలు రావాలంటే హరిని పట్టుకోవాలి అనగానే ఎంత మంచి ఉపాయం చెప్పారండి భార్గవులారా. మీరు మిత్రులు, పాత్రులు, పురోహితులు, మీకు ఎప్పుడు నేను కృతజ్ఞతతో ఉంటాం అని పలికి ఆ తదనంతరం ఆ మహానుభావుడి కోసం ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో గల ఆహ్వానం చేయగానే పుండరీక అక్షుడైన శ్రీమన్నారాయణుడు వేయించేశాడు. ఆయన రావడంతో ఆయనతో పాటు మొత్తం దేవతలంతా వచ్చేశారు. దేవతలంతా వచ్చి, శ్రీహరి నువ్వు వచ్చావు కనుక మేము కూడా యజ్ఞంలోకి రావాల్సి వచ్చింది అన్నారు. అందుకే ఆయన తెలివిగా నన్ను పిలిచాడు, ఇతడు ఒకప్పుడు దోషము చేసిన మాట నిజమే కానీ ఆ దోషాన్ని మన్నించండి, ఆ దోషాన్ని తొలగించి ఈయన పాపాలు తొలగించి ఈయనకి సంతానం ప్రసాదించండి అనగా దేవతలు అన్నారు, మహాత్మా ఈ గడియలు బాగా లేవు, ఇతనికి మేము సంతానం ఇస్తే ఆ సంతానం వల్ల లోకానికి అతనికి కూడా నష్టం వస్తుంది అన్నారు. అప్పుడు శ్రీహరి, అది నాకు తెలుసు, ఇతడు ప్రస్తుతానికి సంతానం పొందుతాడు, ఆ తర్వాత ఆ సంతానం వల్ల లోకం బాగుపడుతుంది, ఏమైనా నా కోరిక మీద సంతానం ఇవ్వండి, ఆ సంతానం వల్ల వచ్చే పాటలేవు అతనే పడతాడు. సంతాన యోగం లేదంటే వినిపించుకోకుండా పురోహితులు పట్టుకుని యజ్ఞం చేయించుకున్నాడుగా, దానివల్ల వచ్చే కష్టం ఏదో అతనే పడతాడు అనగా సరేనండి అన్నారు దేవతలు. ఈ యజ్ఞ ప్రభావంతో అంగమహారాజు గారి భార్య సునీత గర్భవతి అయ్యింది. యజ్ఞం అంత గొప్పది, నిజానికి వాళ్ళకి అసలు సంతాన యోగం లేదు. గుర్తుపెట్టుకోండి, యోగం లేనప్పుడు కనుక ఇలాంటి పిచ్చి పనులు చేస్తే దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయండి. కొన్ని మనకి భగవంతుడు ఇవ్వడు, ఇంక ఇవ్వనప్పుడు దాని గురించి ఆలోచించకూడదట. కొంతమంది అలాగే మగపిల్లాడో అని 30 మంది ఆడపిల్లల్ని కానీ యాతన పడుతుంటారు. ఎందుకు వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు ఒకళ్ళు ఇద్దరు ఆడపిల్లలు, ఆడపిల్లలు సంతానం కదా, లేదా ఒక్కొక్కళ్ళకి అసలు పిల్లలే లేరు, లేనప్పుడు మా గురువు గారే మా బిడ్డ అనుకుని ఆయన పెంచేసుకోండి వదిలిపోతున్నాము, నష్టం ఏంటి. అలా కొంత కాంప్రమైజ్ అవ్వాలి. కానీ మానవులకు ఉన్న గొప్ప విచిత్రం ఏంటంటే, ఏది ఉండదో అదే కావాలనుకుంటాడు, బలాత్కారంగా తెచ్చుకుంటాడు. యోగం లేనిదే తెప్పించుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు భవిష్యత్తులో ఎవడైనా అనుభవించక తప్పదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అంగమహారాజు గారికి నిజమునకు యోగము లేదు, లేకపోయినప్పటికీ యజ్ఞం ద్వారా సంతానం పొందాడు. సునీతకి కొడుకు పుట్టాడు. మేనమామ ఎవరు అని చెప్పాము, యముడు కదా, మృత్యుదేవత. ఆ మృత్యువు సోదరి ఈవిడ. ఈ మృత్యువు అప్పుడప్పుడు కొంతమంది ప్రాణాలు తీస్తూ ఉంటే వాళ్ళు పెట్టిన శాపాలన్నీ చెల్లెలు గారికి తగిలేయటం, పుట్టింటవిడికి తగిలేయి. ఆ శాప ప్రభావంతో వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. వాడు చిన్నప్పటి నుంచి క్రూరుడయ్యాడు. మేనమామ పోలికలు మేనలుడికి వస్తాయి, కానీ ఏమొచ్చాయి, మృత్యువులో ఉన్న పాప లక్షణాలు వచ్చాయి, కానీ యమధర్మరాజులో ఉన్న ధర్మ లక్షణాలు రాలేదు. అన్నీ పాపిష్ట లక్షణాలు వచ్చాయట. కొంతమందికి అంతే, మేనమామలో ఉన్న మంచి లక్షణాలు చెడ్డ లక్షణాలు వస్తాయన్నమాట. అందుకని ఈ కుర్రాడు చిన్నప్పటి నుంచి క్రూరుడయ్యాడు. సాధారణంగా చిన్నప్పుడు హింస ఎవరు చేయరా, వీడు 5 ఏళ్ళు రాగానే సశరాసనముద్యమ్య మృగయుద్వన గోచర హంత్య సాధు మృగాన్ దేనాన్ వేనో సావిత్య రోజన. ఈ దుర్మార్గుడికి వేణుడు అని పేరు పెట్టారు. యజ్ఞ ప్రభావం వల్ల పుట్టడం వల్ల వీడికి వేణుడు అన్నారు. ఈ వేణుడు చిన్నప్పటి నుంచి వేటాడడం మొదలెట్టేవాడు. ఓ ధనుస్సు ఎక్కు పెట్టి పదునైన బాణములు తీసుకుని వాటితోటి పాప సాధు జంతువుల్ని, కుందేళ్లని, లేళ్లని, ఒకటి వాడు అన్నిటి చంపేసేవాడు. సాయంత్రం వేళ వాడితో పాటు రథంలో గుట్టలు గుట్టలుగా జంతువులు వచ్చి పడేవి. మేకలు, ఎద్దులు, అడవి దున్నపోతులు, జింకలు, కుందేళ్ళు, ఒకటేమిటి, ఈ గుట్టలు గుట్టగా శవాలను పట్టుకొచ్చేవాడు. ఎన్ని మృగాలను చంపేవాడో ఆలోచించేవాడు. రోజు జంతువుల్ని వధించడమే భయంకరమైన వేట. అసలు వేటే సప్త వ్యసనాల్లో ఒకటి. అందున వేటాడేవాడికి కూడా కొంతైనా జాలి ఉంటుంది. వీడు అలా కాదు, చిన్న పిల్లల దూడల్ని కూడా చంపేసేవాడు అనమాట. చిన్ని చిన్ని కుందేళ్ళని, చిన్ని చిన్ని జింకల్ని ఎవరూ సాధారణంగా చంపరు. చిన్న చిన్న అడవి పందుల జోలికి వెళ్ళరు, ఆడపందుల జోలికి వెళ్ళరు, లేదా గర్భంతో ఉన్నవాటి జోలికి అస్సలు వెళ్ళరు. కానీ ఈ దుర్మార్గుడు వాటిని కూడా కొట్టేసేవాడు. ఇలా కొట్టి ఈ గుట్టలతో ఉన్న శవాలు పట్టుకొస్తూ ఉంటే, ఈ జంతువుల కళేబరాలు తీసుకొస్తూ ఉంటే ప్రజలు హడిలిపోయి వీడేరా అతిక్రూరుడైన వేణుడు అనేవారట. అంటే వాడికి చివరికి అలా ముద్ర పడిపోయిందనమాట. వాడిని చూసి అందరూ హడిలిపోయేవారు. పోనీ ఏదో జంతువులు చంపాడు అనుకుందామా అంటే ఆడుకోవడానికి చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళని చితక్కొట్టేసేవాడు. అందులో కొంతమంది పిల్లలు చచ్చిపోయారు కూడా. కానీ రాజుగారు కొడుకు అవడం వల్ల ఎవరు ఏమనలేకపోయేవారు అనమాట. ఈ దుర్మార్గుడు ఆక్రీడే క్రీడతో బాలాన్ వయస్యాన్ అతిదారుణ ప్రసహ్య నిరనుక్రోశ పశుమారమమారయత్. ఈ పాపాత్ముడు ఎటువంటి వాడు, ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లల్ని దారుణంగా హింసించేవాడు, చితక్కొట్టేసేవాడు, కత్తులతో కొట్టేవాడు, పొడి చేసేవాడు, కొందరిని చంపేవాడు, గిల్లేవాడు, రక్కేవాడు, ముక్కులు పీకేవాడు, అవయవాలన్నీ నరికేవాడు. అసలు ఏనాడు వాడికి జాలి లేదు. ఈ విధంగా పశువుల్లాగా వాళ్ళని హింసిస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ అడిగిపోయి, మహారాజా మహారాజా, నీ కుమారుణ్ణి నీ అదుపులో పెట్టకపోతే మేము క్షణం కూడా బ్రతకలేం, బాబోయ్ రక్షించన్నారు. అప్పుడు రాజుగారు చాలా బాధపడ్డాడు. ఛీ, ఈ కొడుకు పుట్టాడు ఏమిటి నా కర్మగారి అనుకుని చాలా బాధపడిపోయాడు. పాప ఆయన, నేను మహాపాపం చేసి ఉంటాను, అసలు ఆ పాపం వల్ల నీకు సంతానం కలగదు బాబు అని నాతో భార్గవులు చెప్పారు, అయినా నేను వినిపించుకోలేదు. సరికదా, వినిపించుకోక బలాత్కారంగా యజ్ఞాల ద్వారా సంతానం పొందాను. సంతానం అయితే పొందాను కానీ కర్మం తప్పించుకోలేకపోయాను. అసలు పిల్లలు లేకపోవడం కంటే ఇటువంటి నీచులు ఉండడం వల్ల ఎక్కువ కష్టాలు వస్తాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సుఖం తెలుసా, అపుత్రకుడు నయ్యంట. ఈ దుష్పుత్రకుడు పుట్టడం కంటే, కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు అన్నారు. కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్వడమిన ఆయువున్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కలిగి తను నోలి భజింపని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. పిల్లలు లేకపోతే అయ్యో పిల్లలు లేరని కొంతకాలం ఏడుస్తాడు. తీరా కొడుకులు పుట్టారు. కొడుకులు పుట్టిన తర్వాత ఏమవుతుంది, అయ్యో ఈ పిల్లలకి ఆయు ఉంటుందా లేదా, ఆరోగ్యం ఉంటుందా లేదా, బలం ఉంటుందా లేదా. పిల్లలు పుట్టిన దగ్గర రోజు ఇదే కదా, టీకాలు వేద్దాం, లేకపోతే పెరాలసిస్ వస్తుందేమో, అదేదో మసూచకం వస్తుందేమో, పోలియో వస్తుందేమో అనుకుంటూ పోలియో డ్రాప్స్ వేసి వీడి ఆరోగ్యం కోసం నానా యాత్ర పడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వీడికి ఆయుర్దాయం ఉంటుందా, బలం ఉంటుందా లేదా అనుకుంటారు. తీరా కొంత బలవంతుడై ఆరోగ్యం బాగున్నాక బుద్ధి ఎలా ఉంటుంది, తెలివితేటలు ఎలా ఉంటాయి, వీడిని స్కూల్లో వేస్తే చదువుతాడా లేడా అని కొంతకాలం అనుకుంటారు. తీరా స్కూల్లోకి వేసాక బాగా చదువు వచ్చాక చదువుకి తగిన ఉద్యోగం వస్తుందా లేదా అనుకుంటారు. ఉద్యోగం వచ్చాక మంచి కోడలు రావాలి, కోడలు నాలుగు మేడలన్నా తేవాలి, కనీసం నాలుగు గోడలైనా కట్టాలి, మా ఇంట్లో మాత్రం పేడ విసరకూడదు, మమ్మల్ని నెత్తి మీద పెట్టుకోవాలి, అత్తగారికి ఎదురు చెప్పకూడదట, అత్తగారికి కోడలు ఎదురు చెప్పకూడదంటే మోగదాన్ని తెచ్చుకోవాలి ఇక అని ఆవిడని తీసుకొస్తే ఆవిడ ఏం మాట్లాడుతుంది, మాట్లాడదు. ఇన్ని కోరికలు అయ్యాక తను నోలి భజింపని చింత, అయ్యో మమ్మల్ని తల్లిదండ్రుల్ని పట్టించుకోవటం లేదు, పోషించట్లేదు అని అదొక బెంగ. ఈ విధంగా తండ్రికి నిరంతరం ఏదో ఒక బాధ కలిగిస్తూనే ఉంటారు ఈ పుత్రులు శత్రువులు కాక మిత్రులా అన్నారు. నేనేదో చేశాను, ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ప్రాయేణ అభ్యర్చితో దేవో ఏ ప్రజాగృహమే ధినః
కదపత్యభృతం దుఃఖం ఏన విందంతి దుర్భరం.
అసలు పిల్లలు లేకపోతే ఎంతో సుఖం. ఒకవేళ పిల్లలు పుడితే ఇటువంటి నీచులు పుట్టకూడదు. నీచాతి నీచులైన పిల్లలు పుట్టారా, ఆ బాధ మహాబాధ, భయంకరమైన బాధ. ఈ ప్రపంచంలో పాపాత్ములు, క్రూరులు, నృశంసులైనటువంటి పిల్లలు పుట్టడం వల్ల తల్లిదండ్రులకు యావజ్జీవితం దుఃఖం కలుగుతుంది. అబ్బబ్బా ఎటువంటి కష్టం వచ్చింది నాకు అనుకున్నాడు ఆయన. పైగా వీడు రోగం లాంటి వాడు, రోగానికి మందు వేస్తే తగ్గుతుంది, ఈ రోగానికి తగ్గదు. ఈ దుర్మార్గుడు నాకు, నా వంశానికే కాక మొత్తం ప్రపంచానికి కూడా హాని చేకూరుస్తున్నాడు. ఇటువంటి వాడిని అదుపులో పెట్టే శక్తి నాకు లేదనుకుని ఒక రాత్రివేళ భార్యకి పిల్లలకి ఎవరికి చెప్పకుండా, కొడుక్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయాడు. చివరికి మహారాజు గారు ఎవరికి చెప్పకుండా పారిపోయాడు. అడవికి కొడుకు చెప్పలేడు, భార్యకి చెప్పలేడు. ఒకవేళ చెప్పినా కొడుకు విండవు, వాడు మూర్ఖుడు. అటువంటిప్పుడు ఏం చేయాలి? దుష్టులకు దూరం, దుద్దు అని ఒక సామెత ఉంది. దు అంటే దుష్టులకు దూరంగా వెళ్ళిపోవాలి. అందుకని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. చివరికి ఎంత చికాకు వచ్చిందో ఆలోచించండి. ఇంకా ఏమైపోయింది? తెల్లవారేసరికల్లా నగరం అంతా గగ్గోలు వచ్చేసింది. అయ్యో మహారాజు గారు ఊరు వదిలి పారిపోయాడట, ఇప్పుడు మనకి రాజెవరు? పైగా ఈ దుర్మార్గుడు పుట్టిన వేళా విశేషం ఏమిటో కానీ, ఈ వేణుడు పుట్టగానే దొంగలు పెరిగిపోయారు రాజ్యంలో. కొంతమంది పరిపాలిస్తే అంత దొంగలే, దిక్కుమాలిన దొంగలు పెరిగిపోయారు. ఈ దొంగలు క్రూరులు, ప్రజల్ని నరికి ధనాన్ని పట్టుకుపోతున్నారు. ఒక పక్కనేమో దుష్టుడైన రాజపుత్రుడు, మరో పక్కన అత్యంత క్రూరులైన దొంగలు. ఈ దొంగలతోటి మనం ఎలా పడాలి? అలా దొంగలని పోని తరిమి వేసేటటువంటి రాజుగారు ఉన్నాడంటే రాజుగారు అడవికి పారిపోయాడు అని బాగా తర్జన పరిచయం పడ్డారు ఈ భార్గవులు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారట. ఏమిటది? ఈ దొంగల కంటే వేణుడు కొంచెం నయం. వాడు క్రూరుడైన దొంగల్ని చీల్చి చెండాడగలడు, బలవంతుడు. ముందు దొంగల పెంట వదిలిపోతే ఆ తర్వాత ఇతన్ని మనం ఏదో రకంగా మార్చుకోవచ్చు. ఒక దొంగల నుంచి రక్షించుకోవడానికి ఇంకో మంచివాడి కంటే ఆప్షన్ దొరకలేదనుకుందాం, మంచివాడు దొరకలేదు అనుకుందాం. అలాంటప్పుడు ఇద్దరు దొంగలు పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరు దొంగల్లో కొంచెం తక్కువ దొంగ ఎవరో చూసుకుందాం అనుకున్నారు వాడు. అందుకని ఈ దొంగల బాధ నుంచి రక్షించుకోవడానికి తాత్కాలికంగా ఈ వేణుణ్ణి రాజుని చేసేద్దాం అనుకున్నారు. వాళ్ళమ్మ కూడా, మా అబ్బాయి మంచివాడేనండి, ఏదో చిన్నవాడు కదండి, అల్లరి చేస్తున్నాడు కానండి, నిజానికి వాడు మంచివాడేనండి, రాజు అయితే బాగుపడతాడండి అంది. మొగుళ్ళేని ఆవిడ పిల్లాన్ని చూసుకుని ఆనందిద్దాం అనుకున్నది. అనుకుని ఈ మాట అనగానే భార్గవులు ఓటేసారు. ఈ కుర్రవాడిని పట్టుకెళ్ళి అప్పటికి వాడికి 16-17 ఏళ్ళు వచ్చి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. నెత్తి మీద కిరీటం పెట్టారు, పట్టాభిషేకం చేసేసారు, వాడి చేత యజ్ఞం కూడా చేయించేశారు. వాడి యజ్ఞం అంటే ఇష్టం లేదు, దొంగ అయినా పట్టాభిషేకం కోసం యజ్ఞం చేశాడు. అండి పరిపాలన కోసం తీర్థయాత్రలు చేసి బూడిది పెట్టుకుని తర్వాత యజ్ఞాలు చేసేవాడు కొంతమంది ఉంటారు, టెంపరీగా ఇది ఒక మోసం అనమాట. అలాగే వీడి చేత యజ్ఞం చేయించి వీడికి కూడా పట్టాభిషేకం చేసేశారు. వీడు రాజు అయి కూర్చున్నాడు. ఏకెక్కడి నుంచి మొదలైంది కష్టాలు. ఇంత పూర్వం రాజుగా లేనప్పుడు కొద్ది కొద్ది పాపాలు చేసిన వీడు మహారాజు అవ్వగానే ఏం చేశాడు? ఈరోజు నుంచి ఈ మొత్తం నా దేశంలో నాకు తప్ప ఎవరు ఇంకొకళ్ళకి గుడులు కట్టకూడదు. ఎక్కడైనా నా విగ్రహాలే ఉండాలి, వీధుల్లో గుడులలో నా విగ్రహాలు ఉండాలి, యజ్ఞం నా కోసం చెయ్యాలి, దానాలు నాకే ఇవ్వాలి, ఏం చేసినా నాకే, నేనే దేవుణ్ణి. నయష్టవ్యం నదాతవ్యం నహోతవ్యం ద్విజాహ్వచిత్. ఎక్కడా యజ్ఞములు జరగకూడదు, దాన ధర్మములు చెయ్యకూడదు, మాట వరసకు కూడా నెయ్యి వేయకూడదు యజ్ఞగుండాల్లో. ఎవరైనా బ్రాహ్మణులు యజ్ఞం చేశారా వాళ్ళందరికీ భయంకర శిక్ష వేస్తాను, యజ్ఞోపవేతాలు తెంచి పారేస్తాను, మీరు ఏదైనా గుళ్ళు కడితే గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాల తలలు నరికించేస్తాను ఏమనుకుంటున్నారు అని బెదిరించాడు వాడు. దాంతో ఋషులు కంగారుపడి ఏదో భయంకరులైన పిండారీలు వంటి దొంగల గండం నుంచి బయటపడతామని ఈ దుర్మార్గుని రాజుని చేస్తే వీడు ఇంతకంటే ప్రమాదకారుడైపోయాడు, యజ్ఞాలు వద్దంటాడు, దానం వద్దంటాడు, ధర్మం వద్దంటాడు, గుడులు వద్దంటాడు, బడులు వద్దంటాడు, ఈ రాక్షసుని ఎలా మారుద్దాం అనుకున్నారు. అనుకుని ముందు మంచిగా చెబుదాం అనుకుని వాళ్ళు ఓసారి రెండుసార్లు చెప్పారు, బాబు ఈ పని మంచిది కాదు అన్నారు. ఏ నోరు మూసుకోండి అన్నాడు అంతేవాడు. అసలు మీరు మూర్ఖులు కాబట్టి ఇలా చెబుతున్నారు నాకు, రాజు అంటే ఎవరు, విష్ణు స్వరూపుడు, నా విష్ణు పృథివీపతి అని మీరు చెప్పిన శ్లోకం మీరు మర్చిపోయారా? విష్ణువు కానివాడు రాజు కాడు, అవిష్ణు నా పృథివీపతి. ఈ శ్లోకం మీరు రాసి ఇవాళ ఈ శ్లోకాన్ని మళ్ళీ మారుస్తారా? కాబట్టి నేనే విష్ణువుని, నేనే బ్రహ్మని, నేనే రుద్రుణ్ణి, నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా కోసం యజ్ఞాలు చెయ్యండి, కట్టే గుడుల కోసం తెచ్చే డబ్బు నాకు ఇవ్వండి, ఆ యజ్ఞకొండంలో వేసే నెయ్యి పాలు నాకే పొయ్యండి, అన్నీ నాకే ఇవ్వండి, మారు మాట్లాడితే మిమ్మల్ని చంపుతానని రెచ్చిపోయి తిట్టేశాడు. దొంగల నుంచి రక్షిస్తావని నిన్ను తీసుకెళ్ళి రాజును చేస్తే మాకు ఎసరు పెట్టి పరమ పవిత్రమైన వైదిక కార్యాలను ధ్వంసం చేస్తావురా దుర్మార్గుడా అన్నారు ఋషులు. ఋషులకు ఆగ్రహం కలిగింది. ఒక స్థాయి దాటి ఋషులకు కోపం వచ్చిందా? ఈ ప్రపంచంలో వాళ్ళ ముందు ఎవరూ ఆగలేరు. ఈ దుర్మార్గుడిని చూచి వాళ్ళు హుమ్ అన్నారు. దెబ్బకి చచ్చిపోయాడు వాడు. ఈ స్థితి రాకుండా చూసుకోవాలి. మహాపాపాలు పెరిగిపోతే మేమేదో గొప్పవాళ్ళం ప్రభువులం అనుకుంటే, రెచ్చిపోతే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మహానుభావులైన ఋషులు లాంటి వాళ్ళకు కోపం వచ్చిందంటే ఒక్క హుంకారంతో చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఎముకలు కూడా మిగలో గుర్తుపెట్టుకోండి. ధర్మానికి విరుద్ధంగా అందుకే నడుచుకోరాదు, జాగ్రత్తగా ఉండాలి. ఒక స్థాయి దాటితే సహనం కోల్పోతే విప్రుడు ఏదైనా చేయగలుగుతాడు. అందుకని వెంటనే మునులు హుంకారంతో చంపేశారు. అక్కడ రాశారండి భాగవతంలో, బ్రాహ్మణ సమదృక్ శాంత దేనానాం సముపేక్షక. సాధారణంగా బ్రాహ్మడు శాంతస్వరూపుడే, కానీ తన కళ్ళ ముందు ఎవరికైనా నష్టం జరుగుతున్నప్పుడు నేను శాంతంగా ఉంటాను, నేను ఎవ్వండి పట్టించుకోను, నా బతుకు నేను బతుకుతాను అని ఉపేక్షిస్తే ఉపేక్షించిన విప్రుడు నాశనమైపోతాడు. అప్పుడు వాడు ఏం చేయాలి? రెచ్చిపోవాలి, గండ్రగొడ్డలు గుచ్చుకొని పరశురాముల్లో విజృంభించాలి, ఒక స్థాయి దాటి పాపం చేసేవాడిని చీల్చి చెండాడాలి. అది నిజమైన విప్రత్వం అంటే ఏ అప్పుడు శాంతంగా మౌనంగా కూర్చోవడం కాదు. కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దుర్మార్గుడిని సంహరించారు. ఇప్పుడు ఏమైపోయింది? వాడు సావగానే వాళ్ళ అమ్మ వచ్చి ఏడ్చింది, ఇదేమిటండి మీరే కదా సింహాసనం మీద కూర్చోబెట్టారు, కనకపు సింహాసనం మీద మళ్ళీ చంపారు, ఏమిటంటే ఆ దుర్మార్గుడు చేసిన పాపాలు తట్టుకోలేకపోయామమ్మా, అందుకే చంపేశామన్నారు వాళ్ళు. అప్పుడు ఆవిడ ఆ శవాన్ని యముణ్ణి ప్రార్థించి కుళ్ళిపోకుండా చూసిందిట. కొడుకు మీద ప్రేమ, వాడు చచ్చాడు బతికించలేదు, యముడు ఎందుకంటే సమవర్తి, ఎట్టి పరిస్థితుల్లో చచ్చిన వాడిని బతికించడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? అందుకని ఆవిడ యమధర్మరాజుని ప్రార్థించి నువ్వు నాకు వేరే వరం ఇవ్వద్దు, నా కొడుకు కళేవరం కుళ్ళిపోకుండా చూడు అన్నది. ఆయన తథాస్తు అన్నాడు. దాంతో ఆవిడ తపశక్తి వల్ల ఈ చచ్చిన వేరుడి శరీరం కుళ్ళిపోకుండా అలా ఉండిపోయింది. ఇలా కొంతకాలం పాటు జరిగింది. ఈలోపు అక్కడ ఏమైపోయింది? దొంగలు రెచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళీని వాళ్ళు వచ్చి ఓళ్ళ మీద కూడా పడ్డం మొదలెట్టారు. ఇళ్లల్లో ఉన్న వాటిని అపహరించడం, స్త్రీలని సంహరించడం, స్త్రీలకి మానభంగాలు చేయటం మొదలెట్టారు, దేవతా విగ్రహాలు పడగొట్టడం మొదలెట్టారు, పగలగొట్టడం మొదలెట్టారు, గుడులు కోల్చడం మొదలెట్టారు. అప్పుడు చివరికి మళ్ళీ ఋషులంతా కలిసి ఈ వేరుడి శరీరాన్ని మధించి ఈ పాపాత్ముడి శరీరం నుంచి రక్షకుల్ని సృష్టించుకుందాం అనుకున్నారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఒక చిన్న కవ్వం పట్టుకొచ్చారు. ఈ వేరుడి యొక్క ఒక తొడని ఇలా గిర్రున పెరుగులో కవ్వం పెట్టి తిప్పినట్టుగా తొడలోకి కవ్వం పోనిచ్చి తిప్పారు. తొడలోకి ఒక చిన్న కవ్వాన్ని, అది రంపం లాంటి కవ్వాన్ని చొనిపి దూర్చి గిర్రును తిప్పారు. అంటే పెరుగు చిలికినట్టు చిలికారు, మధించారన్నమాట. అందులోంచి కొంచెం చేతులు పొట్టిగా నల్లగా ఉన్నవాడు ఒకటి పుట్టాడు. వాడు ఏడుపు మొహంతో పుట్టి నన్ను ఏం చేయమంటారండి అనగా నిషీద కూర్చో అన్నారు. అందుకే వాడికి నిషాదుడు అని పేరు వచ్చిందనమాట. ఈ నిషాదుడు అడవికి పోయాడు. వాడు వాడి వంశస్థులు హింసతో బతికేవారు. పందుల్ని చంపడం, జంతువుల్ని చంపడం, మాంసం తినడం, గొడ్డు మాంసం తినడం మొదలెట్టారు. ఇంకా తర్వాత కథ మనకు అక్కర్లా. ఆ తర్వాత ఈ వేణుడి శరీరం నుంచి పృథు అనే రాజు పుట్టాడు. ఆయన విష్ణువు యొక్క అంశ. ఆయనకి లక్ష్మీదేవి అర్చి అనేవాడు భార్య అయ్యింది. పృథు చక్రవర్తి అవతారం కదా ఇక్కడ మనకు అక్కర్లా. మనం విష్ణు భక్తి విజయం కదా చెప్పుకుంటున్నాం. ఈ వేణుడి శరీరం నుంచి పుట్టిన ఈ నిషాదుడి యొక్క వంశంలో కొంతకాలం పోయిన తర్వాత ఒకడు పుట్టాడు. వాడికి లక్షణుడు అని పేరెట్టారు. అడవిలో కూడా కొంతమంది గణాచారులు ఉంటారు. ఈ గణాచారులు కూడా అంతో ఎంతో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఈ అడవిలో ఉన్న గణాచారులు ఈ నిషాద వంశంలో కొంతకాలం తర్వాత పుట్టినటువంటి ఒకనొక వ్యక్తికి లక్షణుడు అని పేరెట్టారు. వీడు చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్న జంతువుల్ని బాణాలతో కొట్టడం నేర్చుకున్నాడు. శబ్దభేది అనే విద్య వీడికి బాగా తెలుసు, వేటాడటం తెలుసు వాడికి. ఆ అడవిలో ఉన్న నిషాదులంతా దొంగతనంతో బతికేవారు. మహారాజులు ఎప్పుడైనా కొట్టుకుంటే కొంచెం పారిపోయి అడవిలోకి దూరంగా పోయేవారు, మహారాజులు భయం లేనప్పుడు మళ్ళీ విజృంభిస్తూ ఉండేవారు. ఈ లక్ష్మణుడి దగ్గర 100 మంది మెరికల్ లాంటి దొంగలు తయారయ్యారు. అందరూ కుర్రాళ్లే, నల్లని నిగనిగలాడే శరీరాలతో పహిల్వానుల్లో ఉండేవారు, మల్లుల్లో ఉండేవారు వాళ్ళు. ఈ 100 మంది యువకులైన దొంగల సహకారంతో లక్ష్మణుడు అడవిలో నుంచి వెళ్ళేటటువంటి బాటసారుల్ని దోచుకునేవాడు. అడవి నుంచి చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మనకి ఎలా అయితే నల్లమల అడవుల్లో ఘాట్ రోడ్లు ఉన్నాయో, అలాగే అడవుల్లో కూడా మార్గాలు ఉంటాయి, అరణ్య మార్గాలు. ఈ అరణ్య మార్గాల్లోంచి వెళ్ళేటటువంటి వాళ్ళని ఈ లక్ష్మణుడు వాడి ముఠ దోచుకుని వాళ్ళ ప్రాణాలు తీసో, లేకపోతే వాళ్ళు డబ్బిచ్చేస్తే ప్రాణంతో వదిలేసో మొత్తం మీద దొంగతనం చేసి దోచుకునేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం నిర్దాక్షిణ్యంగా వాడి పీకి కోసి చంపేసేవారు. గరుక్కుని కత్తితో తల నరకడం అంటే వాడికి ఇష్టంట. గొంతు కోసి అందులోంచి నెత్తురు లుకలుక బయటకు వస్తూ ఉంటే, గొడగొడ శబ్దంతో వస్తూ ఉంటే అది విని ఆనందపడిపోయేవాడు వాడు. అంత క్రూరుడు వాడు ఈ లక్ష్మణుడు అనేవాడు. 5,000 పరివారాలని సంహరించాడు వాడు దొంగలకి నాయకుడయ్యాక. అందులో ఎక్కువ ఆడవాళ్లే ఉన్నారు పాపం. అందులో ముఖ్యంగా అడవుల్లోంచి ఏ పెళ్లివారో పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడైతే వెనక ముందు చూడకుండా చంపేసేవాడు అధర్మార్కుడు. పెళ్లి వాళ్ళని చంపి వాళ్ళ మెడల్లో ఉన్న గొలుసులు, చెవులకున్న కుండలాలు అన్నీ దోచుకుని వదిలిపెట్టేవాడు. పరమ క్రూరుడు వాడు. క్రమంగా వాడికి 30 ఏళ్ళు వచ్చాయి. 30 ఏళ్ళు వచ్చే నాటికి 5,000 కంటే ఎక్కువ కుటుంబాలని వాటిని సంహరించి బాగా బంగారం దోచుకున్నాడు. కానీ అదేంటో, ఈ దొంగ సొమ్ము వాళ్ళ దగ్గర నిలబడేది కాదు. ఎంత సంపాదించినా ఈ సొమ్ము అంతా తాగడానికి, తందనాలడడానికి, అడవుల్లో వేశ్యలకి పెట్టడానికే సరిపోయింది. ఎప్పటికప్పుడే వాడి సొమ్ము అంతా నాశనం అయిపోయేది. ఈ క్రూరుడు ఇలా కొంతకాలం పాటు జీవిస్తూ ఉన్నాడు. వాడున్న అడవికి 30 మైళ్ళ దూరంలో ఒక గొప్ప గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో దాదాపు 3,000 మంది జనాభా ఉన్నారు. ఆ ఊళ్ళో ఎక్కువ మంది సంపన్నులు. దాదాపు ప్రతి వ్యక్తి దగ్గర బోలెడంత బంగారం ఉందని, నగలున్నాయని ఈ లక్ష్మణుడికి తెలిసింది. కానీ వచ్చిన తెప్పులు ఏంటంటే, ఆ ఊళ్ళో వాళ్ళు తమ డబ్బు ఎక్కడ దాచారో ఎవరికీ తెలిసేది కాదు. వాళ్ళందరికీ సీక్రెట్ లాకర్స్ ఉండేవి. ఇళ్లల్లోనే ధనాన్ని పాత్ర వేసేవారట. ఈ పాత్రని పట్టుకోవడం అంత తేలిక కాదు. అందుకే ఆ ఊరి మీదకి దొంగలు వెళ్ళినా ఆ ఇళ్లల్లో ఏం దొరికేది కాదు. వాళ్ళు ఐశ్వర్యవంతులు, కానీ డబ్బు బయటికి రాదు. ఎలా ఆ ఊరు దోచుకోవడం అని చాలామంది దొంగలు ప్లాన్ వేసి వేసి విసిగిపోయారు. ఇది లక్ష్మణుడి చెవిలో పడింది. వాడు వెంటనే తన దొంగల్ని పిలిచి, దొంగలారా, మీరు విన్నారు కదా, రామవరం అనే ఒక అగ్రహారంలో దాదాపు 5,000 మంది పౌరులు ఉన్నారట. ఆ ఊళ్ళో వాళ్ళంతా సంపన్నులని, అందరి దగ్గర బంగారం గుట్లు గుట్లుగా ఉందని విన్నాం మనం. కానీ వాళ్ళ దగ్గర బంగారం ఎక్కడుందో తెలియదు. పైగా వాళ్ళు ఐకమత్యంతో ఉండి దొంగలు ఎవరైనా నగరం మీదకి వస్తూ ఉంటే ఒకేసారి దాడి చేసి చావగొడుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి దాడికి వెళ్ళి కానీ రహస్యంగా కానీ దొంగతనం చేయడం కష్టము. అక్కడ నుంచి సంపదను తేవాలంటే కష్టం. నేను ఒక ఉపాయం ఆలోచించాను ఆ నగరం దోచుకోవడానికి. ఒక్కొక్కప్పుడు బలం పనికిరానప్పుడు బుద్ధి పనికొస్తుంది. ఆ ఊళ్ళో వాళ్ళకు బలహీనత ఉంది. సన్యాసి కనబడితే కాళ్ళకి దండం పెడతారు, సంసారికి దండం పెట్టరు. వాళ్ళు పద్మాకర్ గారు ఎంత పురాణం చెప్పినా గడ్డం పెంచుకుని కాషాయం గడితేనే అది దండం పెడతారు. పొరపాటు కూడా సన్యాసులు కాని వాళ్ళకి దాన్ని నమస్కరించరు. నేను బాగా బవిరిగడ్డం పెంచుకున్నాను కనుక నన్ను చూస్తే సన్యాసిలే కనపడతాను. మంచి నిగనిగలాడిన శరీరానికి విభూతి పూసుకుని, రుద్రాక్షలు ధరించి, కాషాయం ధరించి సన్యాసి వేషంలో ఊరికి పోతాను. ఆ ఊళ్ళో మకాం పెడతాను. ఆ ఊళ్ళో వాళ్ళ మధ్యలో ఉండి ఉపవాసాలు చేస్తున్నట్టు నటిస్తాను. అందరూ చూస్తున్నప్పుడు ఉపవాసం, ఆ తర్వాత అధికవాసం. ఇలా చేసి ఊళ్ళో వాళ్ళని మోసగిస్తాను. ఊళ్ళో వాళ్ళు బొట్లో పడిపోతారు. అప్పుడు మెల్లిమెల్లిగా ఏ ఇంట్లో ఎక్కడ డబ్బెలా దాచారో కనిపెడతాను. ఆ తర్వాత నేనేం చేస్తాను, మీకు వార్త పంపుతాను, మీరంతా మన సైనికులతో వచ్చేయండి, మన 100 మంది బెటాలియన్ అంతా వచ్చేయండి, పటాలం అంతా వచ్చేయండి, మొత్తం ఊరంతా దోచేద్దాం. అయితే రహస్యంగా దోచేద్దాం, లేదా రాత్రి నిద్రలో ఉండగా అందరూ నన్ను నమ్మిన సమయంలో వాళ్ళని నిద్రపుచ్చుతాను, వాళ్ళని నరికి పారేసేనా మనం బంగారం పట్టుకుపోదాం అనగానే, అబ్బా లక్షణ, అడవిలో ఉన్నా నీకు ఎన్ని తెలివితేటలో, నగరంలో ఉన్న వాళ్ళకు కూడా లేని తెలివితేటలన్నీ నీవే అని పొగిడారు.